ஸ்ரீவாத்ருகுருப்பியம் சபாயை தினமாக உபங்கம் செய்யப்போதே நீ கர்ப்பாண்டி அவரையினா நாசினம் செய்யகலரா லோக சிரேயஸ் இதந்தா அஞ்சாத தப்பு நாது காது நுவு நியம உபங்கம் செய்யடமே அந்தக்கனி வேளந்தன்னி மருத்கணாலு சேசானு அனி குருத்வா மருத்கணைஹி தேவைஹி சாமான்யம் ஹி சுராதிபகா ఆ సురాధిపుడు ఇంద్రుడు వాళ్ళందరినీ మరుద్గణాలను చేసి తన దగ్గర అట్టే పెట్టుకున్నాడు. దితి కౌమని ఏడ్చి చాలా బాధపడి చిచ్చి చిచ్చి ఇలా అయిపోయేంతవరకు పోన్లే పిల్లలు చావలేదు. అదృష్టం నా భాగ్యం అనుకుందట. వాళ్ళు చచ్చుంటే ఈ వ్రతమే వ్యర్థమైపోయేది కదా మరి. అందుకని సరే చిట్ట చివరికి భగవద్ అనుగ్రహం వల్ల పిల్లలు బతికారు. పోన్లే ఇంద్రుణ్ణి జయించకపోయినా పర్వాలేదు, ఇంద్రుడి చేతిలో చచ్చేవాళ్ళు విష్ణువు చేతిలో చచ్చే కొడుకులు పుట్టలేదు, కొంతలో కొంత సంతోషం, శాశ్వతంగా అమరులు అయ్యారు వాళ్ళు అనుకున్నది. ఇంద్రుడు మళ్ళీ 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 పిన్నిగారి కాళ్ళ మీద పట్టాడు. ఇంచేదంటే ఆవిడ కూడా పతివ్రతండో సామాన్యురాలు కాదు, తపశక్తి కలిగింది. అందుకని గబుక్కును కోపంతో శపిస్తే ఇవాళ కాకపోతే రేపేలా శాపం ప్రమాదం అని భయపడి ఆమెను అనుగ్రహం పొందే వరకు ఆవిడ అనుగ్రహించే వరకు వేడుకున్నాడట. వేదశాస్త్ర విరుద్ధంగా నడిచినందుకే ఇది జరిగిందని ఆవిడికి నచ్చ చెప్పాడట. చివరికి ఆవిడ కోపాన్ని చల్లార్చుకుంది, ఇంద్రుడిని క్షమించింది. ఇంద్రుడు కూడా మరుద్గణాలను దేవతలతో సమానమైన గణాలుగా చేసి పట్టుకుపోయాడు. దితిని ఆమె కుమారుల్ని విమానం మీద కొంతకాలం ఊరేగించి అట్ట కోపం పోవడానికి పిన్నిగారికి స్పెషల్గా విమానం తెప్పించి పిన్ని ఈ విమానం ఎక్కువ ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకెడతానన్నట్ట. రూపాయి ఖర్చు అక్కర్ లేకుండా మనం మానసరోవరానికి వెళ్ళాలంటే లక్ష రూపాయలు ఖర్చు, ఫ్రీగా తీసుకుపోయేట. ఈ పుణ్యం మనకు కూడా కాస్త ఇస్తే ఒకసారి మానసరోవరం చూసి వచ్చేయం. మన బ్యాచ్ ఎంత మీరు పెడితే నాకు కూడా చెప్పి తీసుకెళ్ళండి కొంచెం. మీరంతా ఊహు దూసుకుపోవడం కాదు మరి. సరే ఆవిడ అదృష్టం వెళ్ళొచ్చింది. ఈ విధంగా మరుతులు అనేటటువంటి ఆ దితి కుమారులు దేవతల యజ్ఞ భాగాలకు కూడా అర్హులయ్యారు. మరుద్గణాలను కూడా మనం యజ్ఞ భాగంలో వాళ్ళని భాగస్థులు చేస్తాం, గుర్తుపెట్టుకోండి. దేవతా ప్రీతిపాత్రులు అయ్యారు. ఇక తరువాయి కథాక్రమాన్ని చెబుతున్నాను, శ్రద్ధాసక్తులతో వినండి. బ్రహ్మదేవుడు పురుషు చక్రవర్తిని భూమికి రాజును చేశాడు. ఈ పురుషు చక్రవర్తి భూలోకంలో చాలా భక్తి శ్రద్ధలతో ధనంతో భూమిని పరిపాలించాడు. పృథుకాలంలో భూదేవి కొంతకాలం దారిద్ర్యాన్ని ఇచ్చిందిట, భూమి మీద చాలా కాలం దుర్భిక్షం పట్టుకుందిట, కాస్త కోస్తా కాదు. ఆ దుర్భిక్షం తట్టుకోలేకపోయాడు పృథువు. అనగా ఈ కథ వింటున్నటువంటి మన మరువు గారు మత్స్యానికి నమస్కరించి ఓ మత్స్య రూపంతో ఉన్న శ్రీమన్నారాయణానికి నమస్కారం. చాలా గొప్ప విషయం, ఇదివరకు కూడా కొద్దిగా చెప్పేవో అప్పుడు పూర్తిగా అడగలేదు నేను. అంగ పుత్రుడు వేణుడు అనేవాడు పుట్టాడని చెప్పుకున్నాం మనం నిన్న కూడా. మనం ఆ వేణుడు అనేవాడు పరమ దుర్మార్గుడయ్యాడు, కిరాతకుడయ్యాడు, మూర్ఖుడయ్యాడు, నేనే దేవుణ్ణి, ఇంకా దేవుడు లేడు, మీరంతా నన్నే సేవించండి అన్నాడు. అయష్టవ్యం అదాతవ్యం అహోతవ్యం విప్రాయ అని చాటించేట పైగా అయష్టవ్యం యజ్ఞం చేయకూడదు, ఆ హోతవ్యం యజ్ఞంలో నెయ్యి వేయకూడదు, ఆ దాతవ్యం ఎవడికి బ్రాహ్మడికి ఇవ్వకూడదు అని సుస్పష్టంగా చాటించాడు. దానితో బ్రాహ్మణోత్తములు నచ్చ చెప్పారు. నచ్చ చెప్పినా వినలేదు ఆ మూర్ఖుణ్ణి. వాళ్ళంతా నాశనం అయిపోమని చెప్పించగానే చచ్చాడన్నారు. మరి చచ్చిన తర్వాత వాడి శరీరం నుంచి ఎవడు పుట్టాడు, ఆ పుట్టినటువంటి పృథు అనేవాడు ఎలా పరిపాలించాడనే కథ సరిగ్గా అప్పుడు మాకు చెప్పలా. ఆ కథ చెప్పమని అడగ్గా అయితే చెబుతున్నాం విను. అంగమహారాజు గారు పుట్టిన తర్వాత అతను మృత్యుదేవత యొక్క అనుగ్రహానికి నోచుకోకపోవటం వల్ల దరిద్రుడై పుట్టాడు. అందుకనే ఋషులంతా కలిసి వాడిని శపించారు. శపించగానే వాడు చచ్చిపడ్డాడు. వాడు చచ్చిపడగానే అతి భయంకరమైన అధర్మం లోకంలో ప్రబలిపోయింది. ఆ అధర్మం వల్ల అసలే వీడు అధర్మపురుడు, పైగా దొంగలు పెరిగారు. ఇప్పుడు లోకానికి సమర్థుడైన ఒక ప్రభువు కావాలి. ఎప్పుడూ కూడా కష్టాలు ఎప్పుడు కలుగుతాయి ప్రజలకి, ప్రభువులు దౌర్భాగ్యులైతే. మనల్ని పరిపాలించేవాళ్ళు అవినీతి పరులు, క్షుద్రులు, అల్పులు, నీచులు, అధర్మ పరులైతే ప్రజలు కూడా అలాగే తయారవుతారు, ప్రజలకి కరువు కాటకాలు వస్తాయి. అందుకే ప్రజల్ని సక్రమంగా పరిపాలించే రాజు కావాలట. రాముడి కాలంలోనూ అప్పుడు ఎందుకు ప్రజలు ఆనందంగా ఉన్నారు, రాముడి కాలంలో పట్టాభిషేకంలో చెప్పారు, నిర్దస్యుర భవల్లోక నానర్త కంచిద స్పృశత్తు అని. ఎక్కడ దస్యుడనేవాడు దొంగవాడు లేడు, పక్కవాడు డబ్బు పారేసుకుంటే ముట్టుకున్న వాళ్ళు ఎట్ట? బంగారం కింద కనబడితే ఎత్తుకుపోకుండా ఎవడన ఉంటాడా? ముట్టుకున్నారు కాదు ఎవరు కూడా, అంత బాగా ఉంది. అటువంటి వాడు ప్రభువు గొప్పవాడు కాబట్టి ప్రజలు అలా ఉన్నారు. ఈ ప్రభువులు సరైన వాళ్ళు లేకపోతే లోకం అల్లాడుతుంది. ఇప్పుడు అసలు ప్రభువే లేడు, అందుకని ఋషులంతా కలిసి బాధపడ్డారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు అన్నాడట, ఈ చచ్చిపడిపోయిన వీర మహారాజు గారు శరీరాన్ని మీరు కవ్వంతో చిలకండి అని చిన్న కవ్వం ఇచ్చారట. శ్రీమన్నారాయణ అనుగ్రహం వల్ల ఆ కవ్వం వచ్చింది. ఆ కవ్వంతో వాడి శరీరాన్ని చిలికారు. ముందుగా శరీరం చిలకగా 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 వాడి శరీరం నుంచి నల్లని కాటుక లాంటి శరీరంతో కొంతమంది పుట్టుకొచ్చారు. పెద్ద గడ్డాలు బోడిగుండ్లతో పుట్టారు. వాళ్ళనే మ్లేచ్చులు అన్నారు. కర్మగాలి దౌర్భాగ్యుడు పాపాత్ముడు వాడి శరీరం నుంచి వీళ్ళు పుట్టారా, వీళ్ళని ఇక్కడ ఉంచకూడదని ఈ బ్రాహ్మణోత్తములు ఎడారికేసి తోలేశారు. అదే అరేబియా అరబ్ కంట్రీస్ అవన్నీ కూడా అక్కడికి తోలేశారు. ఆ దిక్కుమాల వాళ్ళ సంతానమే ఇప్పుడు అక్కడ తగులడ్డారు, మన చంపేస్తారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. ఈ మ్లేచ్ఛ జాతి అలా తగులడింది అప్పుడు, ఈ నల్లజాతి ఈ గడ్డపు జాతిని. సరే అక్కడికి తోలేశాక ఆ మ్లేచ్ఛుల్ని మళ్ళీ శరీరాన్ని ఇంకా ఇంకా మథించారు. క్రమంగా నల్లని దేహఛాయ కలిగినటువంటి మరొకడు పుట్టుకొచ్చాడు. వాడు పుట్టుకొచ్చి ఏం కావాలి మీకు అని అడిగట, ఏం కావాలా మా దగ్గరికి రావద్దురా బాబు, నువ్వు ఇక్కడి నుంచి పో, వెళ్ళి పోయేవాడివై అడవిలో జీవించన్నారట. అక్కడ జీవించమన్న కారణం చేత వాడు కిరాతులు అనే పేరుతో వాళ్ళటు పోయారు. ఆపై దేహం నుంచి పొట్టిగా ఉండే స్త్రీలు పుట్టుకొచ్చారు. వీళ్ళనందరినీ కూడా, ఈ పొట్టిగా మరుగుజుల్లో ఉండే వాళ్ళందరినీ కూడా అగ్ని పర్వతాలు ఉన్న చోటికి తోలేశారట. అదే ఇప్పుడు ఆ స్థానం జపాన్ అన్నమాట, అక్కడికి తోలేశారు. ఆపై గిరజాల జుట్టుతో మరింత కాటుక కొండలో ఉన్నవాళ్ళు పుట్టుకొచ్చారు. ఇదే వీళ్ళందరినీ ఆఫ్రికా ఖండం దక్షిణాఫ్రికా వాళ్ళు ఎప్పుడు కూడా చూడండి, నీగ్రోలు వాళ్ళు కూడా ఈ జుట్టు అంతా విచిత్రంగా ఉంటుంది. గిరజాల జుట్టు వీళ్ళంతా కూడా ఆ శరీరం నుంచి పుట్టిన వాళ్ళే. అయితే అప్పటికెప్పటికీ క్రమంగా యుగాలు మారడం వల్ల ఆ భాష కట్టు బొట్టు వీటిల్లో తేడాలు వచ్చాయి. ఇలా రకరకాల వాళ్ళు పుట్టాక ఆఖరణ కుడి చేతిని చిలికారట. ఆ కుడి చేతిలో నుంచి పుట్టాడు. కుడి చేతిలోంచి మంచి ఎర్రని కాంతితో, దివ్యమైన వస్త్రాలతో, పసుపు పచ్చని వస్త్రంతో మహాపురుషుడు ధనుర్ధారి అయి పుట్టాడు. అతడు విష్ణువు యొక్క అవతారం. విష్ణుమూర్తికి ఎన్ని అవతారాలు ఉన్నాయని చెప్పాము మీకు? 22 అవతారాలు ఉన్నాయి. మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, విష్ణుమూర్తికి దశావతారాలు ప్రసిద్ధికి వచ్చాయి కాబట్టి వాటిని ముచ్చటిస్తున్నాం. కానీ నిజానికి భాగవతంలో ఎన్ని చెప్పారు? భాగవతం, దేవీ భాగవతం, మత్స్యపురాణం, బ్రహ్మవైవర్త పురాణం, వీటన్నిటిలో కూడా విష్ణువు యొక్క అసలు అవతారాలు మొత్తం 22. కానీ దశావతారాలు ప్రధాన అవతారాలు కాబట్టి అవి పైకి వచ్చాయి. అందులో నారదుడు, పృథు చక్రవర్తి, కపిలుడు, వేదవ్యాసుడు వీళ్ళందరూ కూడా 21 అవతారాల్లో ఉన్నవాళ్ళు. 22 అవతారం కృష్ణుడు మాత్రం పరిపూర్ణ అవతారం. అందుకనే భాగవతంలో ప్రథమ స్కంధంలో వేదవ్యాసుల వారు గొప్ప శ్లోకం ఒకటి చెప్పారు. ఏమని? ఏతే చాంశ కళా పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం. 21 మందిని చెప్పాం. వీళ్ళందరూ కూడా అంశకళాహ, అంశలతో పుట్టారు. విష్ణువు యొక్క అంశావతారాలు. కానీ కృష్ణుడో డైరెక్ట్ భగవంతుడు దిగొచ్చాడు. కృష్ణస్తు భగవాన్ స్వయం. 22 అవతారాలలో 21 అంశావతారాలు. కృష్ణుడు పరిపూర్ణ అవతారం. షోడశ కళలతో పుట్టాడు. 16 కళలు చంద్రుడిలో ఉన్నట్టే యాదవ చంద్రుడిలో కూడా 16 కళలు ఉన్నాయి అని చెప్పారు. అందువల్ల ఈ 21 అంశాలలో మన పృథు చక్రవర్తి కూడా ఒకడన్నమాట. అటువంటి పృథువు పుట్టుకొచ్చాడు. ధర్మమును ఆచరిస్తాడు ఆయన, మహాత్ముడు ఆయన. పుట్టుకతో కవచంతో పుట్టాడు. ఏదో కర్ణుడు కవచాలతో కుండలాలతో పుట్టాడంటాం, నిజంగా కవచాలతో పుట్టినవాడు ఈయన, కుండలాలతో పుట్టాడు ఆయన. చేతిలో ధనుర్బాణాలు ధరించాడు. ఆ ధనుస్సు కూడా మామూలుది కాదు, శారంగం అనే ఒకనొక కోదండం ఉన్నది ఆయన దగ్గర, ఆ దాంతో పుట్టాడు. శరీరం అంతా అత్యద్భుతమైన తేజోమయమైన రత్నములు తాపడం చేయబడినటువంటి కిరీటాదులు, భుజకీర్తులు, ఆభరణాలు వీటితో పుట్టుకొచ్చాడు ఆయన. గొప్ప బలంగా ఉన్నాడు, అందుకని ఆయన్ని పృథు అన్నారు. ఒళ్ళంతా గొప్ప జుట్టు ఉండేదిట ఆయనకి, అందుకని కూడా పృథువైన రోమములు కలవాడు కాబట్టి పృథువు అన్నారు. ఆయన పుట్టగానే ధర్మం పుట్టిందని దేవతలు ఆనందించి బుట్టల కొద్ది పుష్పాలు కురిపించారట. ఎంత నాకు అదే ఈ దేవతలను చూస్తే ఒక్కోసారి ఈర్ష, ఒక్క రూపాయి పెట్టి పువ్వులు కొనక్కర్లేదు, రెడీగా ఉంటాయి గంపాల కొద్ది స్వర్గలోకలు. అలా ఎప్పుడూ దేవతలు పుష్పవర్షం కురిపిస్తూనే ఉంటారు, కురిపించారట. గంగా జలాలతో సకల నదీనద జలాలతో ఆయన అభిషేకించారట. సురభి అని పేరు కలిగినటువంటి కామధేను తన దివ్యమైన పాలతో క్షీరంతో అభిషేకం చేసిందట. అప్పుడు పృథు చక్రవర్తిని విప్రులంతా వచ్చారు. నా విష్ణు పృథివీపతి అన్నారు. మహాత్మా, ఈ భూమండలానికి రాజు కావాలంటే విష్ణు అయి ఉండాలి, విష్ణువు యొక్క అంశ లేనివాడు రాజు కాలేడు. అటువంటి విష్ణు స్వరూపుడివి ఈ శరీరం నుంచి పుట్టావు. నమోస్తనంతాయ సహస్రమూర్తయే సహస్ర పాదాక్షి శిరోరుభాగవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః అంటూ భక్తితో నీకు నమస్కరిస్తున్నాం. మా బ్రాహ్మణోత్తముల నమస్కారాలు ఆశీస్సులు రెండూ పొంది ఈ అఖండ భూమండలానికి నువ్వు సమ్రాట్ కావాలి. రాట్ అంటే ప్రభు, సమ్ అనే ఉపసర్గ చేరితే సమ్ ప్లస్ రాట్ సమ్రాట్. ఈ భాష దాని వాళ్ళు సామ్రాట్ అని దీర్ఘం రాస్తూ ఉంటారు. ఏనాడన్నా ఒక అక్షరం ఒక చదువుకుని ఏడిస్తే కాస్త దాన్ని ఎలా రాయాలో తెలుస్తుంది, కానీ నిజానికి ఉపసర్గ వల్ల సమ్రాట్. అలాగే సాంప్రదాయం అనేంత పొడుగు గీయడం. సాంప్రదాయం అనే శబ్దం ఈ సృష్టిలో ఎక్కడ సంస్కృతంలో లేదు. సమ్ అనేది ఉపసర్గ అంటారు. ఈ ప్రదాయానికి ఆ సమ్ చేరితే సంప్రదాయము అన్నమాట. ఇవి క్రమక్రమంగా మీరంతా నేర్చుకుంటారు కాబట్టి వస్తూ ఉంటాయి. దానికేముందులేండి, భాషకేముందులేండి, భగవద్భక్తి అన్నిటికంటే ముఖ్యం, అది వేరే విషయం. అయినా ఇది చదువుకున్న వాడికి అప్పుడప్పుడు భాషలో దోషం వస్తే ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఏం చేస్తాం, ఇదో బలహీనత. ఇంతకీ ఈయన సమ్రాట్ అయ్యాడు, ఈ జగత్తుకి గొప్ప రాజు అయిపోయాడు. ఈ సమ్రాట్ అయిన తర్వాత ఋషులంతా వచ్చి తపస్సు చెయ్యకుండా ఈ భూమండలాన్ని పరిపాలిస్తే పాపము అన్నారట. కొన్ని గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చాలా గొప్ప మాట చెప్పారు వాళ్ళు. కొంతమంది నరకానికి పోతారు, జ్యోతిష్కుడు తర్వాత ఏమనుకోకండి, మనం కూడా మీరేంటి కాదు, గ్రామ పురోహితుడు, జ్యోతిష్కుడు, రాజు, ఈ ముగ్గురికి నరకం వస్తుంది. ఎప్పుడు అది అది కూడా వినాలి. తపస్సు లేకపోతే, గ్రామ పౌరోహిత్యం చేసేవాడు సంధ్యావందనం చేసి గాయత్రి చెయ్యకపోతే ఎవడు ఏ పాపాత్ముడు ఏమిస్తున్నాడో తెలియదు. అందరూ పుణ్యాత్ములే పట్టుకొచ్చి పుణ్యపుధానం ఇస్తారా? మరి ఏ పాపాత్ముడో పాపపు సంభిస్తే ఆ పాపపు సంభవంలో కష్టం వచ్చి నరకానికి పోతాడు. అది పోకుండా ఉండాలంటే ఏం చేయాలన్నారు ఈ పురోహితునికి? గాయత్రి జపం చేసుకోమన్నారు. చేసుకుంటే తలటే యదన్నా ఆత్కురితే పాపం తదన్నా ఆత్ప్రతిముచ్యతే, యద్రాత్ర్యా ఆత్కురితే పాపం తద్రాత్ర్యా ఆత్ప్రతిముచ్యతే, ఏ ఉదయం పాపం ఆ ఉదయమే పోతుంది, ఏ రాత్రి పాపం ఆ రాత్రే పోతుంది. కాబట్టి టక్కన వెంటనే గాయత్రి జపం వల్ల పురోహితుని సమస్త పాపం పోయి మళ్ళీ పుణ్యాత్ముడు అవుతాడు, లేకపోతే కష్టాలు వస్తాయి. అది అందువల్ల ఇలా గాయత్రి జపం చెయ్యకుండా కనుక పుచ్చుకుంటే నరకానికి ఎడతాడు. ఇంకా రాజు, రాజుగారు ఎందుకు పాపాన్ని, ఆయన ఎందుకు నరకానికి ఎడతాడు? పన్నులు పుచ్చుకుంటున్నాడు కదా, ట్యాక్స్, ప్రజల ఇచ్చేటటువంటి పన్నులే బతకాలి ఆయన. ఆయన తినే తిండి, ప్రజలంతరూ పుణ్యాత్ములు అయిపోతే ఈ లోకం ఎప్పుడో బాగుపడవు. ఎవడే పాపం చేస్తున్నాడో తెలియదు, ఎవడు రాజో, ఎవడు బంటో తెలియదు, ఎవడు చోరుడో తెలియదు, ఎవడు సూర్యుడో తెలియదు. కాబట్టి ఈ పాపాత్ముల దగ్గర పాపపు సొమ్ము పుచ్చుకున్న కారణం చేత ట్యాక్స్ రూపంలో సరిగ్గా రక్షించని ప్రభువులు నరకానికి ఎడతారు. మరి వాళ్ళు ఏం చెయ్యాలి? తపస్సు, తప ఆచరేత్. ఇక జ్యోతిష్కుడికి, జ్యోతిష్కుడికి జాతక ఫలితం చెప్పడం కోసమే కదా మరి జాతకం వేయాలి. మామూలుగా డబ్బు పుచ్చుకోకుండా చెబుతానంటే మీరంతా వెళ్ళి వాడు కొంప ముంచేస్తారు, కాబట్టి ఖచ్చితంగా డబ్బు పుచ్చుకోకుండా చేయలేడు. మరి ఈ జ్యోతిష్కుడు నరకానికి పోతాడు, దీనికి ఇతనికి ఏం చెయ్యాలి? గురు ఉపదేశం మంత్రం మూల మంత్రం పొంది దానిని భక్తి శ్రద్ధలతో జపం చెయ్యాలి. గురు ఉపదిష్ట మంత్రమును చేసేటటువంటి జ్యోతిష్కుడికి టక్కన పాపం పోతుంది. ఆ రకంగా ఈ ముగ్గురు నరకానికి పోరు, లేకపోతే నరకానికి గడతారు. ప్రభో, నువ్విప్పుడు ఈ చరాచర జగత్తంతటికీ ప్రభువై ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించే కాలంలో ప్రజానీకం యొక్క పాపం నిన్ను ఆవహించి ఆవరించి నిన్ను నరకాలకి తొయ్యకుండా ఉండాలంటే నీవు గొప్ప తపస్సు చెయ్యి అనగానే తక్షణం ఈయన హిమవత్ పర్వత ప్రాంగణానికి వెళ్ళాడు, బదరికా వనానికి వెళ్ళాడు. బదరీవనంలో ఆ సరస్వతీ నదీ తీరంలో బండరాతి మీద కూర్చుని దుష్కరమైన కఠోరమైన తపస్సు చేశాడట. తనను తానే గురించి తపస్సు చేశాడట. విష్ణు స్వరూపుడు అని చెప్పాం కదా, విష్ణువు యొక్క అవతారం ఆయన. అటువంటి వాడు ఓం నమో నారాయణాయ తుభ్యం నమః అంటూ ఊర్ధ్వబాహుడై రెండు చేతులు పైకి జోడించి ఎడమకాలు నేల మీద పెట్టి కుడికాలు బొటన వేలేమో మళ్ళీ ఎడమకాలు మోకాలు మీదకి చేర్చి అలా తపస్సు చెయ్యగా చేయగా ఆ తపస్సుకి గడ్డాలు పెరిగిపోయాయి, జుట్టు పెరిగిపోయింది. ఆయన మూర్ధం ఏంటంటే ఈ నెత్తి మీద నుంచి గొప్ప తేజస్సు కాంతి పుట్టిందట. మూర్ధ దిశోద్ధూత సధూమహేతి పటలో దంచెత్తపోవహినితో జగత్తల్లకల్లోలమయ్యిందన్నారు. ఆయన యొక్క ఈ శిరస్సు పైన, దీనిని సహస్రార కమలం అంటారు, ఈ శిరస్సు మూర్ధం, ఈ మూర్ధం మీద నుంచి ఒక గొప్ప వేడి బయలుదేరి ఈ వేడి సమస్త లోకాలని ఆవరించేసింది. అప్పుడు ఆ తపస్సుతో ఆయన గొప్ప తేజస్సు పొంది అప్పుడు ఆ తపస్సు విరమించి తిరిగి వచ్చాడు. విష్ణువరాలతో జగత్తుకి ప్రభు అయ్యాడు. భూమి మీద మళ్ళీ యజ్ఞాలు లేవు ఆ కాలంలో, ఆయన తపస్సుకి వెళ్ళిన కాలంలో. అక్కడ ఒక ఇబ్బంది వచ్చేసిందిట. అంతకు పూర్వం పరిపాలించిన వాడు దుర్మార్గుడు, వాడి కాలంలో భూమి మీద కాటకాలు వచ్చాయి. పోనీ ఈయన రాజు అయ్యాడు. రాజు అయిన వెంటనే ఈయనైనా పరిపాలించాడా? పరిపాలన లేకుండా రాజు అయిన వెంటనే తపస్సుకు పోయాడు. ఈ నడుమ కాలంలో యజ్ఞములు లేవు, క్రతువులు లేవు. యజ్ఞం వేరు, క్రతువు వేరు, యాగం వేరు, రెండో చాలా ఉన్నాయి తేడాలు వీటిల్లో చిన్న చిన్నవి. దానాలు లేవు, ధర్మాలు లేవు, బ్రాహ్మణోత్తములు కూడా ఎక్కడ కర్మకాండలు చేయించేవాడు లేకుండా జగత్ అల్లకల్లోలం పాలైపోయింది. అందువల్ల జగత్తంతా కరువు కాటకాలు బయలుదేరాయట. భూమి మీద సస్యశ్యామలంగా ఉండవలసిన భూమి మీద పంటలు లేవు, పాడి లేదు, పశువులు సరిగ్గా లేవు, అసలు నదులలో నీరు లేదట. మేము ప్రాజెక్టు కడతాను డబ్బులు ఇవ్వండి అని ఎవరి దగ్గరికన్నా పెడితే అసలు నీరంటూ ఉంటే కదా ప్రాజెక్టు కట్టడానికి. ఎక్కడెక్కడ నీళ్లు లేకుండా భూమి మీద ఆ కాలంలో తయారైందిట. అది చూచాడు ఆయన. బ్రాహ్మణోత్తములు పిలిచాడు. ఏమిటిది అంటే భూదేవత కోపం వచ్చిందన్నారట. కన్నెర్ర చేశాడు ఆయన. ఓమీ భూదేవి, సస్యశ్యామలంగా ఉండవలసిన భూమిని కొంతమంది కారణం చేత నాశనం చేస్తావా, నీళ్లు పైకి లేకుండా చేస్తావా, భూమి మీద పంటలు లేకుండా చేస్తావా అని ఆగ్రహంతో భూ దేవతని చూచి ఆయన వెంటనే తన ధనుస్సును తీసుకున్నాడు. బాణం ఎక్కుపెట్టాడు. భూమిని కొట్టేస్తానన్నట్టు ఏకంగా భూమినే బాధేస్తానన్నాడు బాణంతో. అప్పుడు భూదేవి గౌరవపోయింది. గౌరుభూత్వ అశ్రుముఖి కిన్నాక్రందంతి కరుణం విభోగో. గౌరుభూత్వ ఒక గోవు రూపం ధరించింది, కళ్ళ వెంబడి నీళ్లు కార్చింది, కిన్నురాలయ్యింది, ఏడ్చింది, ప్రభో రక్షించు రక్షించండి. ఇప్పుడేమో రక్షించంటావు, ఇంతకాలం ప్రజల్ని భక్షించావు, ప్రజలకు భక్షించడానికి రవ్వంత ఆహారం ఇచ్చావా, నీ అంతు తెలుస్తానన్నట్ట. అప్పుడు గోరూపంలో ఉన్న భూదేవి పరిగెత్తింది. పరిగెత్తి కొండల మీద నుంచి పుట్టల మించి ఆయనకి దొరకకుండా పరిగెట్టిందట. పరుగు పందెంలో పీటీ ఉష అశ్విని నా చెప్ప ఆవిడ ముందు బలాదూరు అలా పరిగెత్తిందట పాపం. అయినా ధనువు ధరించి పృథు చక్రవర్తి ఆవిడ వెంట వెడుతూనే ఉన్నాడు, వెడుతూనే ఉన్నాడు. ఇంకా అలిసిపోయిందిట ఆవిడ. ఎక్కడికి వెడితే అక్కడికి వస్తున్నాడు ఆయన. ఎక్కడి నుంచి తప్పించుకుంటుందిగా? తతస్థిత్వైక దేశేతు కింకరోమీతి సాబ్రవీత్ పృథురవ వ్యవధద్వాక్యం ఈప్సితం దేహి సువ్రతే. చివరి కలిసిపోయినటువంటి భూదేవి ఒక చోట నిలబడిపోయి శ్రీమన్నారాయణ స్వరూపుడా పృథు చక్రవర్తి శరణు శరణు పాహి మామంది ఆగిపోయాడు ఆయన. శరణు అంటే రక్షిస్తాడు, అటువంటి వాళ్ళని శిక్షించడు ఆయన. ఏనాడు కలలో కూడా తనని తలుచుకొని దుర్మార్గుడికి కష్టం వచ్చి ఒక్కసారి నీవే దిక్కని ప్రార్థించినంత మాత్రం చేత తనని తానే ప్రసాదించుకునే భగవంతుడు. ఇప్పుడు గోరూపంలో ఉన్న భూదేవి ఒక్కసారి రక్షించమంటే రక్షించకుండా ఉంటాడా? ఆగిపోయాడు. ఆగిపోయి ఇంతకాలం ఎందుకు ప్రజల్ని బాధ పెట్టావంటే నేనేం చేశానయ్యా, వాళ్ళ పాపమే వాళ్ళని శిక్షించింది అన్నదట. అయితే ఇప్పుడు ప్రజలందరికీ సుభిక్షంగా అన్నాదులు ప్రసాదించం అనగా, ప్రభో నేను గోరూపంలో ఉన్నా, నా పాలు కురిపిస్తాను, నువ్వు పిండు, ఒక దూడని పాలు పితికేవాణ్ణి
పాత్రల్ని తీసుకొచ్చి ఎవరు ఏం కోరుకుని పాలు పితికితే ఆ పాల రూపంలో నేను వాళ్ళ కోరికలు తీరుస్తాను. అయితే ఒక దూడ ఉండాలి, ఆ దూడ మామూలు దూడ అవ్వకూడదు, దివ్యమైన దూడ అయి ఉండాలి, గొప్ప పాలు పితికేవాడు కావాలి. మంచి పాత్ర పట్టుకొచ్చి ఎవడన్నా సరే బంగారు పాత్రలో పిండితే బంగారం అంటే బంగారం ఇస్తా, డబ్బంటే డబ్బిస్తా, పంట అంటే పంటిస్తాను, ఇలా ఇస్తాను అన్నదట. ఆలోచించాడు ఆయన, బృహస్పతిని పిలిచాడు. వెంటనే అక్కడికి ఆయన బృహస్పతి పరిగెత్తుకొచ్చేశాడట. సోకే పాండవ పృథుర్ సత్వం కొత్సా సాయంభువం మను తథేతి చాప్రవీత్ భూమిందు దోహచనరాధిప తదన్నమభవద్దుగ్ధం ప్రజాజీవంతి ఏనవై. వెంటనే ఆయన ఏం చేశాడు, బృహస్పతిని దోగ్ధ అంటే పాలు పితికేవాడినిగా మార్చాట. ప్రొఫెసర్ బృహస్పతి గారు రండి, మీరు మహాపండితులు, బుద్ధికి చాలా గొప్పవారు అనగా బృహస్పతి వచ్చాట, పాలు పితకటానికి గొల్లవాడయ్యాట. కృష్ణుడు అంతటి వాడే గొల్లవాడయ్యాడు, బృహస్పతి గారు గొల్లవాడవడం ఏముంది, ఆయన అయ్యాడు. ఇప్పుడు ఆయన అయ్యారని మీరు కూడా వెళ్ళి పెతకడానికి వెళ్తే మూతిమెత్త అంతే డేంజర్, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మనకు కూడా సత్తా ఉంటే వెళ్ళాలి. ఇంకా ఋషులు ఆలోచించారట, తోడెవరు, చంద్రుణ్ణి పిలిపించారట. స్వయంగా చంద్రుడే సోమహ వత్సహ తథ అభవత్, చంద్రుడు దూడయ్యాడట. దూడ ముందు ఒకసారి పొదుగు దగ్గర తలకపెట్టి టిక్ టిక్ అని ఆడించి కాసిన పాలు తాగితేనే పాలు ఇస్తుందావు, అందుకని ఆయన దూడయ్యాడు. ఇప్పుడు మరి బంగారపు పాత్ర ఎవరు, ఇంద్రుడినే పాత్రగా మార్చేశారట. ఏకంగా ఇంద్ర రమ్మనగానే ఇంద్రుడు, ఆ ఇంద్రుడికే తండ్రి మరి, అంటే జగత్తుకు మూలకారకుడు పృథువు, అందుకని పాత్ర అయ్యాడు. ఇంకా ముందు తపస్సు పాలయ్యాయి. దేవతలు ముందుగా భూమిని పితికారు. ఏం పితికారు అంటే యజ్ఞము, యజ్ఞములో ఉండేటటువంటి హవ్యము కావాలని పితికారట. పృథు చక్రవర్తి పంటలు పండడం కోసం విత్తనాలు, నదీ జలాలు పిండుకున్నాడట. పితృదేవతలు వచ్చారట. స్వధ పితృదేవతలకు కావలసిన నువ్వులు, పిండాలు, దర్భలు వాళ్ళు పితుక్కున్నారట. ఎవరికి ఏం కావాలంటే అవన్నీ పిండుకోవడం మొదలెట్టారు. ఇక రాక్షసులు కూడా వచ్చారట, ఇనప పాత్ర పుచ్చుకొచ్చారట. అందరూ బంగారు పాత్ర తెచ్చుకుంటే రాక్షసులంతా ఐరన్ను, వాళ్ళదంతా ఐరన్ లెగ్గ ఉంటారు కానీ అసలు నిజానికి పాపం రాక్షసులు కొడితే చాలు, వాళ్ళ చేతులు ఐరన్నే, కాళ్ళు ఐరన్నే, వాళ్ళ గుండెకాయ కూడా ఐరన్నే. వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి ఏం చేశారట, ప్రహ్లాదుని కుమారుడైన విరోచనుణ్ణి దూడ చేసుకుని దోగ్ధగా విమూఢుడనే వాడిని పిలిచి మాయలు, శత్రువుల్ని పీడించడం, యజ్ఞ ధ్వంసనం, ఈ లక్షణాలన్నీ పితుక్కున్నారట. ఇలా ఒక్కొక్కడు ఒక్కొక్కటి పితుక్కుంటున్నారు. ఇంకా ఏం పితికారనే విశేషాలన్నీ కూడా మనం రేపు 6:30కి ముచ్చటించుకుంటాం. రేపు సభాయే చ నమః. పవిత్ర మత్స్యపురాణంలో మనువు మత్స్యరూపుడైన శ్రీమన్నారాయణుణ్ణి అనేకానేక సృష్టి విశేషాలు అడిగి తెలుసుకుని తద్వారా తన జీవితాన్ని ధన్యం చేసుకుంటున్నాడు. వ్యర్థంగా జీవితం గడపడు ఆయన. ఆయన జీవితం ఎప్పుడు సార్థకతనే చేకూర్చుకుంటుంది. అందులోనే వేరుడి యొక్క శరీరాన్ని మథించగా పృథువు పుట్టాడని, ఆ పృథువు భూదేవి పారిపోతూ ఉంటే ఆ భూదేవిని గోరూపంలో ఉన్నటువంటి ఆవిడ పట్టుకుని పాలు పితికాడని, తద్వారా భూమి మీదకి సస్యశ్యామలములైనటువంటి అనేకానేక విశేష వస్తువులన్నీ పుట్టుకొచ్చాయని చెప్పాం. పాడి పంట అన్నిటినీ పితుక్కున్నాడు ఆయన. దేవతలు పితుక్కున్నారు అమృతాదులు, రాక్షసులు పితుక్కున్నారు ఇనప పాత్రల్లోకి. ఇలా ఎవరెవరైనా సరే దేవతలు, మానవులు, రాక్షసులు, కిన్నరులు, కింపురుషులు, పక్షులు, పశువులు అనే తేడా లేకుండా అందరినీ కూడా భూదేవి నుంచి ఏ ద్రవ్యం కావాలో ఆ ద్రవ్యాన్ని పిండుకోమని మనువు పృథు చక్రవర్తి చెప్పగా వారంతా పిండుకున్నారు. తిరిగి మళ్ళీ ధర్మం వల్ల అర్థం, అర్థం వల్ల కామం,
నిష్కామం వల్ల మోక్షం, ఈ నాలుగు మానవులకు వచ్చేలాగా భూదేవి నుంచి కోరికలు పిండాడు. భూమిలో అన్ని సారాలు ఉన్నాయి. భూమి అంటే ప్రాణం, భూమి అంటే బంగారం. వసుమతి అన్నారు దీనిని. వసు శబ్దానికి ప్రాణం, బంగారం ఇన్ని అర్థాలు ఉన్నాయి. భూమి ఉంటేనేగా మనం బతికేది. భూమిలో ఇంత తేడా వస్తే ఎవడూ బతకడు కాబట్టి వసుమతి అన్నారు. భూమిలోనే బంగారం వంటి సమస్త ధాతువులు ఉన్నాయి. అందుకే భూమికి ఇన్ని చాలా పేర్లు ఉన్నాయి. అవన్నీ మళ్ళీ భూదేవి గోరూపంలో పృథ్వీ చక్రవర్తికి పితికి ఇచ్చేసింది. భూ అంటే సత్తాయాం ఉండుట. మానవుడు ధర్మముగా ఉన్నంతకాలం ఈవిడ స్థిరంగా ఉండి మనకి స్థిరత్వాన్ని ఇస్తుంది. మనలో కొంచెం తేడా పాడా వచ్చినప్పుడు భూ కంపాలని, ఆ కంపాలని, ఈ కంపాలని వచ్చి మనుషుల్ని పాడు చేస్తూ ఉంటుంది. ఇంకా ఈ భూమి మీద ధర్మం నిలబడింది అంటే కొంతమంది మహాత్మురాలైన స్త్రీలు చాలా ఇందులో చెప్పారు. వాళ్ళు ఉంటారట, నిజంగా నాకు చాలా జాలి వస్తుంది, అభిమానము కలుగుతుంది, మనం ఏం చేయలేం కాని ఉపకారం. ఉపవాసం చేస్తారు కొంతమంది స్త్రీలు, రాక్షసం. నాతో పాదయాత్రకు వచ్చేవారు కొంతమంది, తిండి తినకుండా తెప్ప తినకుండా ఉపవాసం వండిపోయేవారు. వాళ్ళకి పేరు ప్రఖ్యాతి అక్కర్లా. భగవంతుడు కూడా వాళ్ళని ఎక్కువ పరీక్షిస్తాడు. వాళ్ళకి పెద్ద ఐశ్వర్యం ఉండదు. ఆ కొట్లోనో ఈ కొట్లోనో 200కి 300కి పనిచేసుకుంటూ దైవ ధ్యానం చేసుకుంటూ బతుకుతారు. అయితే మనం అనుకుంటాం తాత్కాలికంగా వాళ్ళు ఇంత కష్టపడుతారు కదా దైవభక్తితో ఉన్నప్పుడని, మనమేం భయపడక్కర్లా. ఏ జన్మలోనో చేసిన దుష్కృతాలన్నీ ఈ కర్మలు కొట్టుకుపోతాయి. ఇప్పుడు చేస్తున్న ఈ మహాసాధన ఉంటుంది కదా, ఇవి వీళ్ళని రాబోయే జన్మల్లో ఉత్తమ స్థానానికి తీసుకెళ్తుంది. కఠోరమైన ఈ దీక్షలు, ఈ వ్రతాలు, ఈ సాధనలు, ఈ ప్రదక్షిణలు, ఈ నడకలు, ఇవన్నీ కూడా ఎప్పుడు ఏది వ్యర్థము కాదు అని మనకి ఈ పృథు చక్రవర్తి చాటి చూపించాడు. ఎవరికి ఎప్పుడు ఏమేమి ఇవ్వాలో అవన్నీ కూడా భూదేవికి తెలుసునట. ఓహో, ఈ వ్యక్తి ఈ రోజున ఇక్కడ ఈ ఉపవాసం చేశాడు, ఈ వ్యక్తి ఈ రోజు ఇక్కడ ఈ సాధన చేశాడు, ఈ ధర్మం చేశాడు, ఈ పురాణం విన్నాడు, లేక ఈ గొప్ప పని చేశాడు అని అన్ని భూమికి తెలుసు. భూమి మనకి ప్రథమ సాక్షి. పంచభూతాలలో నిత్య సాక్షి ఏమిటంటే భూమి. ఎందుకని చెప్పండి, మనం భూమిని విడిచి ఏ పని చేయలేం. రాత్రిపూట సూర్యుడు చూడలేడు, పగటిపూట చంద్రుడు చూడటం మనం చేసిన పనుల్ని. అగ్నిహోత్రం ఒకప్పుడు చూస్తే ఒకప్పుడు చూడలేడు. ఆకాశం ఒకప్పుడు చూస్తే ఒకప్పుడు చూడలేదు. ఇంట్లో ఉండగా ఆకాశం చూడదు, బయట ఉన్నప్పుడు ఆకాశం చూస్తుంది కాబట్టి. అంచేత పంచభూతాలు అంటే ఏమేంటి, భూమి, అగ్ని, జలం, వాయువు, ఆకాశం. ఇందులో జలం ఒకప్పుడు చూస్తే ఒకప్పుడు చూడదు, అగ్ని ఒకప్పుడు చూస్తే ఒకటి చూడదు, ఆకాశం ఒకప్పుడు చూస్తే ఒకప్పుడు చూడదు, వాయువు ఒకప్పుడు చూస్తే ఒకప్పుడు చూడదు. కానీ భూమి మాత్రం ఎప్పుడు భూమి మీదే ఉంటాం కాబట్టి మనం బతికున్నంతకాలం మనల్ని కనిపెట్టుకు చూస్తుంది. ఆ భూదేవి ఈ పృథు చక్రవర్తితో అందట, ధర్మం తప్పకుండా నువ్వు ఉన్నావు కాబట్టి నీకు ఈ కోరికలు ఇచ్చా. మానవులు కూడా ధర్మం ప్రకారం నడుచుకుంటే ఎప్పుడో ఒకప్పుడు వారిని అనుగ్రహిస్తాను. అందుకనే ఆవిడ ఏమన్నారు, భూమి భూ అంటే సత్తాయాం ఉండుట. సత్తార్థ భూధాతు జన్యయగుట చేసి భూమి నా భూనాగ నామ మదవే ప్రాణప్రదాత్రయౌ రసమయియగుట చే రసనాగదీనికి ప్రఖ్య కలిగే. భూ అంటే ధాతు అనే శబ్దానికి ఉండడం అని అర్థం చెప్పాను కదా. అందుకే దీనికి భూమి భూ అన్నారు. మనకి ప్రాణములిస్తుంది, ఆనందం ఇస్తుంది. మనలో ఆనందము ప్రాణము నిలబడ్డాయంటే భూమి వల్లే. అందుకే ఈవిడికి రస అని పేరు వచ్చింది. తర్వాత గర్భాన రత్నాల గనుల ఉనికిని రత్న గర్భనాదీనికి ఖ్యాతి కలిగే. కడుపులో అన్ని రత్నాలే, ఒక రత్నమా? పంటలున్నాయి, జలముంది, అన్ని విశేషాలు ఉన్నాయి. భూమి కడుపులో ఉన్నాయి కాబట్టి సారం అంతా భూమిని దున్నితే మనకి పంట పండేస్తుంది. భూమిని విడిచిపెట్టి ఆకాశంలో పండిస్తామా? ఆకాశంలో ఒకటే పంట పోయాక. దగ్గర పంటలన్నీ ఇక్కడ పండవలసింది. కాబట్టి దీనికి రత్నగర్భ, ఇందులో ఎన్ని రకాల రత్నాలు ఉన్నాయో లెక్కలేదు కాబట్టి రత్నగర్భ అన్నారు. తర్వాత దీనికి నిత్యము ఆనందం ఇచ్చే లక్షణం ఉంది కాబట్టి ఆనంద స్వరూపిణి అని పేరు దీనికి. ఇక సర్వభూతములను ఇంతలా క్షమించే తల్లి లేదట. ఓర్పుకి ప్రధానం తల్లి అంటే భూమి. బా, ఈ మానవులు ఈ తల్లిని ఎన్ని రకాలు ఏడిపిస్తున్నారు, చెయ్యరాని పనులన్నీ ఈ భూమి మీద చేస్తున్నారు. మలమూత్రాలు భరిస్తుంది, యజ్ఞము భరిస్తుంది, పెంట భరిస్తుంది, వంట భరిస్తుంది, అన్ని తంటాలు పడుతుంది, ఈ పాపాత్ముడిని భరిస్తుంది, పుణ్యాత్ముడిని భరిస్తుంది, వాడు వీడు అని లేకుండా అన్ని రకాల క్రూర కర్ముల్ని పుణ్యకర్ముల్ని భరిస్తోంది. సహనం అంటే ఈ తల్లికే. ఇంత సహనం మరెవరికి, ఏ తల్లికి ఉండదు. అందుకనే ఇటువంటి సహనాల తల్లిని క్షమా సర్వభూత ధాత్రి క్షమ ఇది అనబడే, సకల భూతములకు తల్లి అయిన ఈ తల్లి క్షమ అని పిలువబడింది. ఓర్పు కలది అని. అటువంటి భూదేవి పృథువుని ఆనందపెట్టాక పృథు చక్రవర్తి అడిగాడు, అమ్మా నువ్వు నా బిడ్డవి, నేను పాలు పితుక్కున్నాను నీ దగ్గర. పృథు చక్రవర్తి రాజు కదా, మరి ఇప్పుడు మహావిష్ణువు కాబట్టి విష్ణువు ముందు ఎవరైనా వాత్సల్యమే. అందుకని ఈ క్షణం నుంచి నీకు పృథివీ అని పేరు పెట్టానన్నట్ట. నా యొక్క ఓర్పుని పొందావు, నా వాత్సల్యం పొందావు, ఈరోజు నుంచి నువ్వు నా బిడ్డవు అన్నట్ట. పృథువు, పృథువుకు బిడ్డ కాబట్టి భూమి, ఆమెకి ఏం పేరు వచ్చింది, పృథివీ. ఆ పృథివీ అయిన తర్వాత చాలా కాలం భూమి మీద కరువు కాటకాలు లేవట. ఆవిడికి మళ్ళీ పాపాత్ములు పెరుగుతారు, కరువు కాటకాలు మళ్ళీ మొదలు. ఇదంతా విన్నాక సౌనకాది మహర్షులు అడిగారు సూతుణ్ణి, మహాత్మా పృథు చక్రవర్తి అంటే గొప్పవాడు కాబట్టి భూమి నుంచి ఆవు రూపంలో పారిపోతున్న తరిమి పట్టుకుని కోరికలు పిండి సస్యశ్యామలం చేశాడు భూమిని, మరి తక్కిన వాళ్ళ పరిస్థితి ఏమిటి అని.